జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భగవత్ బంధువులారా, భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మనయందు అనుగ్రహంతో భగవద్గీతని సరళంగా శ్రీకృష్ణ అర్జున సంవాదం అనే పేరుతో చక్కటి ప్రశ్నోత్తరాల గ్రంథాన్ని ఒకటి అందించారు. మామూలుగా భగవద్గీత అంటేనే ఒక పవిత్ర భావం, దానిని చదువుతుంటేనే ఎంతో తృప్తి. అటువంటిది దాని భావములు తెలుసుకుని చదువుతుంటే మరెంతో గొప్ప ఆనందం. దానిలో ఉన్న సంపూర్ణమైన తత్వం, ఉపనిషత్ సిద్ధాంత తత్వాన్ని తెలుసుకుంటూ భగవద్గీతను అనుభవిస్తే ఆ అనుభూతియే వేరు. అది అందరికీ లభించినటువంటి భాగ్యం. కానీ స్వామివారు చాలా ఓపికతో పెద్ద బృహద్ గ్రంథంగానే అందించారు. దానిలో మనం 2వ అధ్యాయంలో ఉన్నాము. నిన్నటి వరకు మనకి 600 ప్రశ్నలకి సమాధానాలయ్యాయి. ఈవేళ దాని కొనసాగింపు. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన పఠన భాగంలో ఈవేళ 42వ భాగం, 601వ ప్రశ్న గ్రంథంలోంచి అడియన్ దాసోహం రామానుజదాస అడియన్. నిన్న మీరు చెప్పిన విషయాలు చాలా వరకు అర్థమయ్యాయి. మరొక ప్రశ్న స్వామి, ఈ దేహాలు నిత్యజాతములు, నిత్యం మృతములు అని ఎలా తెలుస్తుంది అడియన్? అయ్యో, తెలిసేదేమిటి నాయన నీకు? ఇది ప్రత్యక్షమే కదా. పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు, ఇవి చూస్తూనే ఉన్నాం కదా. అంతేనంటారా స్వామి? అంతేనా అని అంటే, వరలక్ష్మీదేవి శుక్రవారం ఈ సంవత్సరం ఏ వారం వచ్చిందండి అని ఒక ఆయన అడిగాడట. అలా ఉంది నువ్వు అడగడం. అదేంటి స్వామి అలా అంటున్నారు? దేహం అంటేనే పరిణమించేది అని అర్థం. దిహ ఉపచయే అనేది ఒక ధాతువు, దాని నుంచి ఈ పదం వస్తుంది కాబట్టి దేహం అవుతుంది. అంటే అర్థమేమిటి? మార్పులు చెందడం, నశించడం అనేది ఆ పేరులో ఉన్నదానికి అర్థం. ఓ అడి దాసునికి తెలియదు అదే అర్థం. దేహం అంటే పరిణమించేది అని అర్థమా? మరి శరీరము అంటే? శరీరం అంటే శీర్యతే ఇది శరీరం, శిథిలమయ్యే స్వభావం కలది శరీరం. అందుచేత దేహస్వభావం ఎరిగినవారు అంటే దేహంలో వేరే ఆత్మ ఉంది అని అంగీకరించకపోయినా ఇలా దుఃఖించనక్కర్లేదు. ఇలా అంటే స్వామి, ఏవం శోచితుం నార్హసి అన్నాడు పరమాత్మ. అబ్బే, మరీ ఇంతలాగా బెంబేలు పడనక్కర్లేదయ్యా అని కదా అర్థం. అడియన్ అడియన్ స్వామివారు భలే చెప్పారు. చాలా సహజంగా అనేస్తున్నారు స్వామి. ఎంతో కాలం నుంచి చూస్తూ అనుభవిస్తూ ఉన్న దేహం నశించిపోతే అంతో ఇంతో దుఃఖం రాక మానదు కదా స్వామి. ఒక అద్దె ఇంట్లో 2-3 ఏళ్ళు ఉన్న తర్వాత మేము ఖాళీ చేయాలంటేనే గుబులు గుబులుగా ఉంటుంది కదా. ఈ బాంధవ్యాలు, స్నేహాలు పెంచుకొని ఉన్న దేహాలు నశించిపోతే మరి దుఃఖం రాదా? అందుచేత అసలు దుఃఖించనే దుఃఖించవద్దు అనేది చాలా ఆచరించలేనటువంటి విషయం, మోస్ట్ ఇంప్రాక్టబుల్. అస్సలు ఆ ఆచరణ సాధ్యం కాదు. కనుక పరమాత్మ ఇంతిలా దుఃఖించనక్కర్లేదయ్యా, యుద్ధమే మానేస్తాను, బిచ్చమే ఎత్తుకుంటాను, అన్నంత దుఃఖించనూ అక్కర్లేదయ్యా అని చెప్పడం చాలా బాగుంది స్వామి. మరి అదే భగవద్గీత అంటే ఒక ప్రాక్టికల్ మాన్యువల్ అని గ్రహించాలి మనం. భగవద్గీతలోనే కాదు, వేదంలో కూడా అసాధ్యమైన అభ్యాసాలు ఏమీ చెప్పలేదు. ఒక సగటు మానవుడికి సాధ్యమయ్యేవే ఉంటాయి వేదాల్లో. పైగా వేదం సనాతనమైనది, ఎల్లప్పుడూ ఉండేది, ఎటర్నల్. కనుక ఏ యుగంలో అయినా ఆచరించవచ్చు. మనస్సు అభ్యాసము ఉండాలి అంతే. అడిగనడియన్ దాసోహం. మహాబాహో అన్నారు కదా స్వామి, ఓ సూర్యుడా అని కదా అర్థం. నీలాంటివారు ఇలా దుఃఖించవచ్చా అని కదూ అర్థం. ఆహాహా, అలా కాదు. ఇక్కడ మనం సందర్భాన్ని బట్టి దేహమే ఆత్మ అనుకుంటున్నావు కనుక నరకాది లోకాలకి వెళ్ళడం లేదు కదా. సూర్యుడివైన నువ్వింకా నిశ్చింతగా ప్రవర్తించవచ్చు. హతుడికి కూడా సంసార మోచనమే కనుక ఇబ్బందే లేదు. అడిగాను స్వామి, అయినా పరమాత్మ ఇలా దేహమే ఆత్మ అనే భావాన్ని ఎందుకండి ప్రస్తావించడం? అనవసరమేమో కదా. ఏం కాదు, ఎంత మాత్రము కాదు నువ్వన్నది. వేదశాస్త్రములలో చెప్పబడిన ఆత్మ ఉందని నమ్మడం కన్నా ప్రత్యక్షంగా కనిపించలేదు కనుక ఆత్మ లేదని నమ్మడం సులభంగా ఉంటుంది ఎవరికైనా. అందులోనూ ధర్మసమ్మూఢచేతాహ అని ఏది ఏదో తెలుసుకోలేని అయోమయంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష ప్రమాణం బలంగా ఉన్నట్లు అనిపించవచ్చు. అందుకని ఆ విధంగా అయినా శోకం కలిగే సంభావ్యతని త్రోసిపుస్తున్నారు కృష్ణ పరమాత్మ. అడిగాను అడిగాను. మరి ఇక్కడ స్వామి, దుఃఖించని అవసరము లేదు అని ఎన్నో విధాలుగా కృష్ణుడు చెప్తున్నా, మనిషి చనిపోతే దుఃఖించకుండా ఉండడం కష్టమే కదా స్వామి. కష్టం కనుకనే ఇంతగా ఎన్నో కారణాలు రుజువులు చూపించి మరీ కన్విన్స్ చేయాలని, అంటే ఒప్పించాలని కృష్ణ పరమాత్మ ప్రయత్నిస్తున్నారు. సులభమే అయితే ఇక చెప్పేదేముంది? అడిగాను. అది నిజమే, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదని కదా లోకం అంటుంది. లోకం అనడం కాదు, యథార్థము అదే. తర్వాతి శ్లోకంలో ఆ విషయాన్ని వివరిస్తున్నారు, జాగ్రత్తగా చూడు. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాత్ అపరిహార్యేత్తే నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకానికి అన్వయం ఎలా ఉంటుందంటే, జాతస్య మృత్యు ధ్రువ హి, మృతస్య జన్మ చ ధ్రువము, తస్మాత్ అపరిహార్యే అర్థే త్వం శోచితుం నార్హసి. పుట్టినవాడికి నాశనం నిశ్చయము, అలాగే మరణించిన వారికి పుట్టుక కూడా తప్పదు. ఆ కారణం వల్ల తప్పించసాధ్యం కాని దాని విషయంలో నువ్వు దుఃఖించనక్కరలేదు అని మనకి దీని భావం. అదే స్వామి, ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. ఇది చెప్పిన విషయం పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదన్నమాట అందరికీ తెలిసిందే, బానే ఉంది. కానీ ఈ చనిపోయిన ప్రతివాడు పుట్టక తప్పదని చెప్పడమే చాలా వింతగా అనిపిస్తుంది. అయ్యో, ఇందులో వింత ఏమున్నది? దీన్ని ఏమంటారు తెలిసిన, పునర్జన్మ సిద్ధాంతం. లక్షమార్లు చిన్నప్పటి నుండి వింటున్నదే కదా మనం ఇది. దాసుడి అభిప్రాయం అది కాదు. అడిగే అలా కాదు, ఈ పునర్జన్మ సిద్ధాంత విషయంలో వింత ఉన్నది అనడం లేదు. జన్మ తప్పదు అంటేనే వింతగా ఉంది. చనిపోయిన ప్రతివాడు పుట్టక తప్పదు అనేది సిద్ధాంతమైతే శరీరాన్ని ధరించి పడే బాధలు దుఃఖాలు ఎంతకాలమైనా తప్పవన్నమాట. ఇక విముక్తి లేని పరిస్థితి అయితే మోక్షశాస్త్రం అంతా వ్యర్థమే కదా స్వామి. అంతేకాదు, శరీరానికి రోగం వస్తే మందు వేసుకోవడం కూడా వ్యర్థమే అనిపిస్తుంది. శత్రు విజయమూ వ్యర్థమే. ఏం చేసినా ఎంత చేసినా దుఃఖం తొలగదు అంటాడేమిటి శ్రీకృష్ణ పరమాత్మ. కొన్ని తత్వశాస్త్ర విభాగాలలో కళ్ళలోంచి వచ్చే పుసులని, ముక్కుల్లోంచి వచ్చే ద్రవ్యాలని, చెవుల్లోంచి వచ్చే గులివిని శుభ్రం చేసుకోవడం వ్యర్థమని ఉందట. దానికి కారణం, ఈవేళ శుభ్రం చేసినా రేపు మళ్ళా రాక తప్పదు కదా. ఇంకెందుకు పనిదండగా అంటారట స్వామి. ఇంకా కొందరు నవరంధ్రాల్లోంచి వచ్చే దేనిని శుభ్రం చేసుకోరట కూడా. ఇంకా అస్తమానం ముందుకు వెళ్ళి అలాగే అయ్యేటట్లుంది ఇక్కడ మన పరిస్థితి కూడా. ఎంత చేసినా ఏం చేసినా మళ్ళా మళ్ళా జన్మ తప్పదు అంటే ఇంకెందుకు కష్టపడాలి? పాపం పుణ్యమనేవి ఆలోచనలే అనవసరం కదా స్వామి. తప్పులు ఒప్పులు చూడక్కర్లేదు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుకోవచ్చును. ఇంకొక సందేహం, పుట్టుక తప్పదంటే మరణం ఉండడం వేస్టే కదా. భలే చాలా ఆవేశం వచ్చిందే నీకు. బో బో, అడియేన్ ఆవేశం కాదు అడియేన్, ధ్రువం అనే ఈ పదం తప్పదు అనే అర్థాన్ని అదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. జాతస్యహి ధ్రువో మృత్యు అన్నంతవరకు తెలిసినదే కానీ మృతశ్చ జన్మధ్రువం అన్న దగ్గరే అంగీకరించలేకపోతున్నాను దాసుడు. ఓహో, నీ మాటల్లోనే ఒక సమాధానం ఉంది. నీకు తెలిసిన దానిని చెప్పడానికి బయలుదేరలేదు భగవద్గీత. హి అన్న పదం శ్లోకంలో ఉందా లేదా? ఉంది కదా. దాని అర్థం నీకు ప్రత్యక్షమైనదే కదా అంటూ తెలిసిన విషయాన్ని చెప్పి నీకు ప్రత్యక్షం కాని దానిని నీకు తెలియని విషయాన్ని కూడా చెప్పబోతున్నారు ఈ శ్లోకంలో. మృతస్య జన్మ ధ్రువం అంటూ అదే అడియన్, ఈ నియమం అన్నిటికీ వర్తిస్తుందా? అన్నిటికీ అనంటే అదే అడేసేన్, ఇప్పుడు నాశనమైన ప్రతిదానికి ఉత్పత్తి ఉండి తీరుతుందా అని దాసుడు సందేహం. తప్పదు, ఉత్పత్తి అయినది ఖచ్చితంగా నాశనం అవుతుంది, అది తప్పదు. నాశనమయ్యేది మరలా ఉత్పత్తి అవక తప్పదు. అక్కడి దాసునికి సమస్య. నేను ఒప్పుకోలేకపోతున్నాను స్వామి ఈ విషయాన్ని. ఏ, ఎందుచేత? ఇప్పుడు స్వామి, కుండ ఉత్పత్తి అయిందనుకోండి స్వామి. అంతకుముందు కుండ లేదు, కనుకనే దాన్ని ఉత్పత్తి అయింది అని అంటున్నాను. ఇప్పుడు వస్త్రం ఉత్పత్తి అయిందనుకోండి, అంతకుముందు వస్త్రం లేదు కదా, కనుకనే వస్త్ర ఉత్పత్తి అని వ్యవహారం వస్తూ ఉంటుంది. కుండ నాశనం, ఈ కుండ పుట్టలేదు, వస్త్రం నాశనమైపోతే మళ్ళీ వస్త్రం పుట్టలేదు. అంతకుముందు లేదు అనుకున్నదే ఇప్పుడు ఉన్నది అయినది. ఓహో, అసత్తుకే ఉత్పత్తి ఉందంటావా, సత్తుకి ఉత్పత్తి లేదంటావా? ఏమో స్వామి, ఆ పదాలకు ఎలా అర్థం చేసుకోవాలో ఏమిటో నాకు ఆ సాంకేతిక పదాల వ్యవహారం అంతగా తెలియదు. లేనిదే పుట్టింది అనాలి కానీ ఉన్నది పుట్టిందని ఎలా అంటాను స్వామి? ఇక్కడ చూడు, కొండ పుట్టడానికి ముందు అది లేదంటావా, లేనిది ఎలా పుడుతుందయ్యా? కొండని చేయడానికి ఉపయోగించే మన్నులోనే కొండ ఉంది అడియన్, అది ఎలా కుదురుతుంది? మన్ను వేరు, కొండ వేరు, రెండు వేరువేరు వస్తువులు కదా. ఓహో, ఇప్పుడు నీకు విషయం చెప్తా. విత్తనం నుంచి చెట్టు బయలుదేరుతోంది, అవునా? విత్తనం, చెట్టు వేరువేరు వస్తువుల ఒకటే వస్తువా? అడియన్, అవి వేరే కదా. వస్తువులు అవి వేరే వేరే స్వామి, ఇంకా దాని సందేహమే లేదు. కానీ గిని ఏమీ లేదు నీకు. చెట్టు అనే రచన సూక్ష్మంగా విత్తులోనే దాగి ఉంటుంది, అవునా కాదా? అయితే ఆ విత్తనం మనకి నీడ ఇస్తుందా? ఇవ్వలేదు. అలాగే కుండ అనేటువంటి రచన మన్నులోనే ఉంటుంది. అయితే మన్నులో ఉన్న కుండ నీళ్లు తెచ్చుకునేందుకు పనికిరాదు, అంతేనా? అలాగే పనికి వచ్చేట్లుగా మన్ను కుండగా మారినప్పుడు ఆ మన్ను నశించింది అన్నాం, కుండ పుట్టింది అన్నాం. ఆ కుండ పగిలి పెంకులు అవ్వచ్చు, అప్పుడు కుండ నశించింది, పెంకులు పుట్టాయి అంటాం. పెంకులు మన్ను అయిపోతే పెంకులు నశించాయి, మన్ను పుట్టింది అంటాం. అలాగే పత్తి, దారాలు, వస్త్రాలు వగైరాలు కూడాను. లోకంలో ఉండే ప్రతి వస్తువుకి ఇదే ధర్మం. ఒక వస్తువు ఇప్పుడు పుట్టింది అంటే అది వరకు ఎప్పుడో ఎక్కడో ఆ వస్తువు ఇంకో రూపంలో ఉండనే ఉన్నది అన్నమాట. అడియేన్, అయితే మన్నన్నా కొండన్నా ఒకే వస్తువు అంటారా? అలా అంటం లేదు. ఒకే వస్తువు యొక్క వివిధ అవస్థలు అని అంటున్నాను. మంచు, నీరు, ఆవిరి, ఎలాగో అలా అన్నమాట. అడియన్ అడియన్, అని అంటూ స్వామివారు ఆశ్రయించినటువంటి శిష్యునికి వివరిస్తున్నటువంటి విషయాలని మనము 621వ ప్రశ్న వరకు చెప్పుకున్నాం. రేపటి రోజున 622వ ప్రశ్నతో ఇదే విషయాన్ని మళ్ళీ స్వామివారు అనుగ్రహిస్తున్నటువంటి విషయాలని తెలుసుకుందాం. భగవద్గీతలో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, తరచుగా వినేటువంటి శ్లోకం, ఎన్నో సందేహాలకి మూలమైనటువంటి ఈ శ్లోకం. ఈ విషయాన్ని స్వామివారు చక్కగా వివరిస్తున్నారు. స్వామివారి దివ్య శ్రీచరణాలకి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అందరికీ శ్రీమన్నారాయణుని యొక్క కృపా కటాక్షం కలగాలని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళవారు హైదరాబాదు.